శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ తుమ్మెదల్ని పక్కకు తోలాడు. చూస్తూ ఉండగా ఆ బిడ్డకి కొంచెం యవ్వనం వచ్చింది. 30 సంవత్సరాల యువకుడయ్యాడు. ఇంకా వయస్సు దాటదు ఆ యువకుడికి. అనగా బ్రహ్మగారు ఎప్పుడు చూసినా 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడిగా మాత్రమే ఉంటాడు. అందంగా ఎర్రగా గులాబీ రంగులో ఉంటాడు. అందువల్లే నేను చాలాసార్లు మీకు పురాణాల్లో చెప్పాను, పొరపాటును కూడా బ్రహ్మగారికి ముసలిగడ్డం పెట్టకండి. వీళ్ళకంటే రిటైర్మెంట్ ఉంటుంది, కానీ బ్రహ్మగారు ఎప్పుడూ దేవతలు, త్రిదశులు. త్రిదశత్వం అంటేనే 30 ఏళ్ళు అని అర్థం, త్రిదశ. వాళ్ళకి వార్ధక్యం ఉండదు. అంచేది ఎప్పుడూ ఒత్తుగా, జుట్టుతో, కిరీటంతో, అందమైన ముఖాలతో, లలితమైన పదాలతో, లలితమైన వాక్కులతో, మృదువైన శరీరంతో ఉంటాడు బ్రహ్మ. అటువంటి బ్రహ్మగారి నోట్లో 4 తుమ్మెదలు ఇందాక దూరేయని చెప్పానే, ఆ తుమ్మెదలే 4 వేదములు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుంచి వినిర్గతమయ్యాయి. ఈ 4 వేదాలు ఎప్పుడూ 4 తుమ్మెదల రూపంలో ఆ పుండరీకంలో ఉంటూ, తెల్ల తామర పువ్వులో ఉంటూ ఝంకారం చేస్తాయి. అది ఝంకారం కాదు, ఓంకారం. అదే వేదములలో ఉండేటటువంటి మంత్రముల స్వరము అంటారు. ఒక తుమ్మెద ఋగ్వేదం, మరొక తుమ్మెద యజుర్వేదం, మరో తుమ్మెద సామవేదం, మరొక తుమ్మెద అథర్వణ వేదం. 4 తుమ్మెదలు 4 వేదములు. ఆ వేదములు ఎవరూ చదవక్కర్లా, తమంత తామే తమ స్వరాలు బయటికి తీసుకొస్తాయి. అది అదృష్టం. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది ఇక్కడ. ఈ పుస్తకం నేను చెబితే మీకు అర్థమవుతుంది, కానీ పుస్తకం తనంత తాను మాట్లాడుతుందా? కానీ వేదములు ఎలా కాదు, అవి పుస్తకాల కింద ఉండవు, తమంత తామే పలుకుతాయి, స్వర రూపంలో ఉంటాయి. అందుకే స్వరప్రధానములు అన్నారు వాటిని. వేదములు వినాలి, చదవడం కాదు చేయటం. బ్రహ్మగారి నోట్లో దూరడం వల్లే బ్రహ్మగారికి పుట్టుకతో ఏమైందన్నమాట, ఇప్పుడు వేదజ్ఞానం వచ్చేసింది. వేదము తనంత తాను నోట్లోకి ఎడితే ఇంకా వేదజ్ఞానం రాకుండా ఎందుకు ఉంటుంది? అందుకని మొట్టమొదట వేదజ్ఞానమును పూర్తిగా గ్రహించిన వాడు బ్రహ్మ మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, సోమకాసురుడు అనేవాడు వేదములను అపహరించాడు అంటే ఇలా పుస్తకాలు పట్టుకుపోవడం కాదు, ఇంకో పుస్తకం ప్రింట్ చేసుకోకూడదా అని చాలామందికి అనుమానం అనమాట. ఈ స్వరము, ఆ తుమ్మెదల రూపంలో ఉన్న స్వరాలు అపహరించాడు, జ్ఞానం అపహరించాడు. ఇవాళ భాషలో చెప్పాలంటే కంప్యూటర్లో భద్రపరిచిన డేటా అని ఉంటుంది, దాన్ని వైరస్ పాడు చేస్తుంది. ఆ వైరస్ పాడు చేసినట్టే ఎవరైనా కష్టపడి రికార్డింగ్ చేసిన తర్వాత తెక్కొచ్చిన వాడు ఎవడన్నా దాన్ని డీలీట్ చేస్తే ఎలా పోతుందో అలా పోగొట్టేవాడు సోమకాసురుడు. కంప్యూటర్కి వైరస్ పట్టే తెగుళ్ళు లాంటి వాడు. ఆ తెగుళ్ళు అన్నమాట శ్రీ మహావిష్ణువు చంపడం అంటే. సోమకాసురుడు అటువంటి ప్రమాదకారుడు. ఈ స్వరమును అపహరిస్తూ ఉంటే వాడిని చంపి ఆ స్వరం తిరిగి బ్రహ్మకిచ్చి వేదస్వరం నాశనం కాకుండా కాపాడినవాడు. సరే, ఇప్పుడు ఈ బ్రహ్మగారు పుట్టాడు, వేదాలు జ్ఞానం తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఆయన చెవిలో సృష్టి చెయ్యి, సృష్టి చెయ్యి అని మాటలు వినబడ్డాయి. ఆయన వెంటనే సృష్టి చేయడానికి సిద్ధపడి ఎలా చెయ్యాలి అన్నాడు. అమ్మ అనుగ్రహం ఉంటే సృష్టి చేస్తావు అని చెవిలో వినబడింది. వెంటనే అప్పుడు ఆయన అమ్మవారి బీజాక్షరములు ఐం క్లీం సౌహు అంటారు, ఈ 3 బీజములని భక్తి శ్రద్ధలతో జపించాడు. జపం చేయగానే జ్ఞానస్వరూపిణి అయిన మహాదేవి జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఆయన మస్తకంలో చేరింది. అప్పుడు ఆయనకి జ్ఞానం కలిగి సృష్టి చేయడం మొదలెట్టాడు. సృష్టి చేద్దామనుకోగానే ఆయన సంకల్పం వల్ల మనస్సులో నుంచి ముఖంలోంచి కొంతమంది బయటకు వచ్చారు. వారిలో దక్షుడు, అంగిరుడు, మరీచి, అత్రి, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, పులస్త్యుడు, ఈ వీళ్ళందరూ ప్రజాపతులు, బ్రహ్మమానసపుత్రులు. నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, మణిభద్రుడు మొదలైనటువంటి వాళ్ళు మహానుభావులు, బ్రహ్మమానసపుత్రులు, యోగులు, బ్రహ్మఋషులు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కొందరు పుట్టారు. వీళ్ళంతా వివాహాది సంబంధాలు లేకుండా ఈ ప్రపంచంలో ఏ ప్రాణితో సంబంధం లేకుండా పుట్టి ప్రపంచంలో ఎవరి దారిన వారు ఒక్కొక్క మార్గంలో ధర్మాన్ని వ్యాపింపజేశారు. ఇప్పుడు బ్రహ్మగారికి ఒక కోరిక కలిగింది. ఎంతసేపు నా ముఖంలోంచి, చేతుల్లోంచి, అక్కడి నుంచే మానవుల్ని సృష్టిస్తే ఎలాగా, మానవులను కొందరిని, దేవతల్ని కొందరిని, ఇంకా రకరకాల జాతుల వాళ్ళని సృష్టిద్దాం. సుర సిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు ఎన్నో సృష్టించాలి. ఇవి ఉండడానికి స్థానం కావాలి. స్థానం లేకపోతే ఎలా మరి అనుకుని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. ఆయన భూమిని రసాతలం నుంచి పైకి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు భూమి వచ్చింది, నీరుంది, ఆకాశం ఉంది, నీటిని మధించి అందులోంచి అగ్నిని పుట్టించాడు. అందుకే అగ్నికి అప్పిత్తం అంటే నీటి నుంచి పుట్టింది అని అర్థం, నీళ్ళల్లోంచి పుట్టింది. అసలు ఆశ్చర్యం ఏంటంటే అగ్నికి జన్మస్థానం నీరు, కానీ మళ్ళీ ఈ నీళ్ళే దాన్ని అర్పేస్తాయి. పుట్టించింది నీరే, చంపేది నీరే. జలాల్లోంచి పుట్టింది అగ్ని, మళ్ళీ అగ్ని నార్చేది ఎవరన్నమాట, జలమే. ఆ తరువాత క్రమంగా వాయువు ఎలాగో ఉండనే ఉంది, ఆకాశం ఉంది, జలం ఉంది, అగ్ని పుట్టింది, భూమి వచ్చింది. రాగానే బ్రహ్మగారు మరికొంతమందిని సృష్టించాడు. ఆయన కుడి చేతి నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, పరమ బలశాలి, అందంగా ఉన్నాడు, గిరదాల జుట్టుతో, కిరీటంతో, చెవులకి కుండలాలతో పుట్టాడు, మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న చేతులతో పుట్టాడు. ఒరే స్వయంభూ అంటే బ్రహ్మ, నా నుంచి పుట్టావు గనక నువ్వు స్వయంభువు అన్నాడు ఆయన్ని. అంటే స్వయంభువం అను అలా పుట్టాడనమాట. తనంత తాను పుట్టిన బ్రహ్మగారి నుంచి పుట్టాడు. ఎడమవైపు నుంచి ఒక అందగత్తె పుట్టింది, ఆవిడికి శతరూప అని పేరు పెట్టారు. ఈ శతరూపని, స్వయంభువుని భార్యాభర్తల్ని చేసి బ్రహ్మగారు, ఇంక ఇక్కడి నుంచి నా శ్రమ కొంత తగ్గిస్తున్నాను, ఈరోజు నుంచి మీరు దంపతులుగా ఉండండి, రతిక్రీడల ద్వారా సంతానోత్పత్తి చెయ్యండి అన్నాడు. అంత పూర్వం ద్వారా తన సంకల్పంతో సృష్టించాడు, ఇక్కడి నుంచి శరీర సంబంధమైన సృష్టి చెయ్యండి అన్నాడు. మొట్టమొదటి దంపతులు వాళ్ళు, అదిగో ఆ స్వయంభూమరువుకి, శతరూపకి పుట్టినటువంటి పిల్లలే అప్పటి నుంచి మానవ జాతికి మూలం. మనువు కొడుకులు గనక మనల్ని మానవులు అన్నారు. మనోహ అపత్యంపుమాన్ మానవ, అది మనువు కొడుకు గనక మానవుడు. ఈ స్వయంభూమరువుకి ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారన్నమాట. ఇంకా అక్కడి నుంచి పరంపర పుట్టుకొచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పుట్టిన జనంలో రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఇందులో ఒక కుర్రవాడు పుట్టాడు, వాడి పేరు పురంజనుడు. ఈ పురంజనుడికి ఒక నగరం కట్టుకోవాలని కోరిక కలిగింది. ఎంతసేపు వర్షంలో తడవడం ఏమిటి, మంచులో ఉండడం ఏమిటి, ఎండలో ఉండడం ఏమిటి, మా నాన్నగారు వాళ్ళంటే ఎక్కడైనా ఉంటున్నారు, ఎందుకో ఎప్పుడూ బయట ఉంటే రొంప పడుతున్నట్టు అనిపిస్తోంది, దగ్గు వస్తుంది, శరీరంలో మార్పులు వస్తున్నాయి, కాబట్టి ఇలా కాదు కొంత సుఖపడాలనిపించింది. వాడికి ఆలోచన వచ్చింది. వెంటనే వాడు కొంతమంది మనుషులు పోగేసి మంచి కోట కట్టాడు. ఈ కోటకి 9 ద్వారాలు పెట్టాడు. ఏకంగా 9 ద్వారాలు, 9 తలుపులు. ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి సింగిల్ డోర్ అయితే కష్టం కదా, అందుకని 9 ద్వారాలు పెట్టాడు. ఈ 9 ద్వారాలు పెట్టిన తర్వాత తన భార్యతో అందులో మకాం పెట్టాడు. ఇంక ఇక్కడి నుంచి ఈ ఎప్పుడైతే ఇల్లు కట్టాడో ఆకలి వేయడం మొదలెట్టింది. ఈ ఆకలి కోసం బ్రహ్మదేవుని అడిగి బీజాలు తెచ్చుకున్నాడు. వరి, గోధుమ ఇవన్నీ అవే నమ్మక చమకాల్లో, గోధుమ ఆశ్చమే, శ్యామాక ఆచమే, శ్యామాకములని ఒడ్లు, అవి ఒక రకమైన ధాన్యం, గోధుమలు, ఇలాంటి అన్ని ధాన్యాలు కూడా ఈశ్వరానుగ్రహంతో పొందాడు. అంటే ఇంకెక్కడి నుంచి అంత కష్టం మొదలైంది. అప్పటిదాకా హాయిగా తపస్సుతో బతికారు. ఈ దిక్కుమాలిన వాడి ఆలోచన వల్ల నవద్వార పురం వచ్చింది. పురంలో సంతానాలు మొదలైనవి మొదలయ్యాయి. శరీర వ్యామోహం పెరిగింది. దాంతో తిండి, తెప్ప, శుభ్రత, శరీరం నుంచి చెమట రావటం ఇవన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు ఉన్న ఈ శరీరానికి మూలకారకుడు ఆ పురంజనుడు. వాడు చాలా కాలం పాటు ఇదంతా నాఘనత నాఘనత అనుకున్నట్ట. నా అంత గొప్పవాడు లేడు, నేను కోట కట్టాను, గోధుమల వంటి ధాన్యాలు పండించాను, పిండి వంటలతో భోజనం చేస్తున్నాను, భార్యతో తిరుగుతున్నానని. హఠాత్తుగా వీడి శరీరంలో మార్పు వచ్చింది. ఒకరోజున వాళ్ళ ఆవిడ కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది వింటే కానీ శివపురాణం తత్వం తెలియదు, ఇంత గొప్ప పురాణం, విచిత్రమైన పురాణం ఎక్కడ ఉండదు. ఒకరోజున భార్య, ఏమండి నాకు స్నానం తర్వాత కట్టుకోవడానికి అక్కడ చీర ఉంది, పట్టుకురండి, చీర పట్టుకెళ్ళడం మర్చిపోయాను అంది. ఆయన టక్కన ఇక్కడ ఇలాంటి ఒక వేదిక ఉంది అక్కడ, ఆ వేదిక మీద నుంచి కిందకి ఢామ్మం దూకాడు. రోజు దూకేవాడు ఆవిడ కోసం, కానీ ఈ రోజు దూకగానే మోకాలు విరిగింది, నొప్పి పుట్టింది, ఇంకా గజగజలాడిపోయాడు. రోజు దూకుతున్నట్టే ఇవాళ కూడా ఈ స్టేజీ మీద నుంచి దూకాను కదా, ఈ వేదిక మీద నుంచి ఎందుకు కాళ్ళు నొప్పి పుట్టాయి, కదలలేకపోయాడు. అప్పుడు పరుగు పరుగున భట్లు వచ్చారు, కట్లు కట్టారు, 10 రోజులు లేవలేకపోయాడు. తర్వాత చెయ్యి పెడకడం మొదలెట్టింది, ఊపిరి తీసుకోవడంలో తేడా వచ్చింది, గొరక వచ్చింది. ఎందుకో వీడికి అనుమానం వచ్చింది, ఏమిటిది నా శరీరమేనా అని అద్దంలో చూసుకున్నాడు. వీడికి భయం వేసింది, నేనా ఇప్పుడు ఈ అద్దంలో చూసుకుంటున్న శరీరం నాదే. నా జుట్టు నల్లగా ఉండేది, ముక్కు కళ్ళు అన్నీ మంచి తెలియని కాంతిని వెదజల్లేవి. ఇప్పుడు ఈ ముక్కు డొక్కైపోయింది, కళ్ళు లోతుకెళ్ళాయి, చూపులు ఆండంలా, కాళ్ళు చేతుల్లో వణుకొస్తోంది, నల్లని జుట్టు దూది పింజల్లాగా తెల్లగా అయిపోయింది. ఓరి బాబోయ్, అయితే ఇంతకాలం ఈ శరీరం నేను అనుకున్నాను, ఈ శరీరం నా ఘనత అనుకున్నాను, నేను గొప్పవాడిని అనుకున్నాను, కాబట్టి ఈ శరీరం మీద నాకు అధికారం లేదు అని అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావడంతో అక్కడికి ఒక ఆయన వచ్చారు, ఆయనే నారద మహర్షి. నాయన నువ్వు పేరే పురంజనుడివి, అహంకారంతో బతికావు, ఈ శరీరం నీది కాదురా, ఈశ్వర సృష్టిరా, శివమాయ వల్ల పదే పదే శివపురాణంలో శివమాయ 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 అంటాడు. ఆ మాయ ఎంతటి వాడినైనా పట్టుకుంటుంది. ఆ మాయ పట్టుకోకపోతే అసలు బతకలేరు మీరు. ఆ మాయే లేకపోతే ఇక మీకు ఏ కోరిక ఉండదు, ఇంకింటికి ఎందుకు వెళ్ళడం అని ఇలా కూర్చుంటారు. ఈ శరీరం నా ఘనత అనుకున్నాను, నేను గొప్పవాడిని అనుకున్నాను, కాబట్టి ఈ శరీరం మీద నాకు అధికారం లేదు అని అనుమానం వచ్చింది. ఆ అనుమానం రావడంతో అక్కడికి ఒక ఆయన వచ్చారు, ఆయనే నారద మహర్షి. నాయన నువ్వు పేరే పురంజనుడివి, అహంకారంతో బతికావు, ఈ శరీరం నీది కాదురా, ఈశ్వర సృష్టిరా, శివమాయ వల్ల పదే పదే శివపురాణంలో శివమాయ 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 అంటాడు. ఆ మాయ ఎంతటి వాడినైనా పట్టుకుంటుంది. ఆ మాయ పట్టుకోకపోతే అసలు బతకలేరు మీరు. ఆ మాయే లేకపోతే ఇక మీకు ఏ కోరిక ఉండదు, ఇంకింటికి ఎందుకు వెళ్ళడం అని ఇలా కూర్చుంటారు. కానీ అలా వెళ్లకుండా కుదరదుగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవలసిందే. ఈ శివమాయ ఎంత గొప్పదో చెప్పేట. అప్పటిదాకా శివపురాణం, శివుడి కథలు వింటున్నవాడు ఇంక నేను అన్నీ విడిచిపెట్టి శివుళ్ళు ఐక్యమైపోవాలి, గురువుగారి సేవ చేసుకుంటే ఆయన వెంట తిరుగుదాం అనిపిస్తుందిట. ఒక్కసారి స్వస్తి అనగానే ఇలా దులుపుకు లేవగానే గురువుగారిని కూడా ఒక్క తోపు దోసి దారివ్వకుండా ఆయన గింటి వెళ్ళిపోతాడు వీడు. అది శివమాయ. ఎన్నిసార్లు చెబుతాడు, మీరు ఒకసారి శివపురాణం చదవండి, శివమాయ అంటే ఇదన్నమాట. అయ్యి బాబో మా గురువుగారు దేవుడు అంటే ఈయనకి సేవ చేద్దాం అనిపిస్తుందట. రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా రైలు రావడంతో మాయ ఆయన తోపు దోసి వీడు ఎక్కేస్తాడు. ఆ ఎక్కాక ఒక గంట పోయాక, ఏమండి ఇందాక స్టేషన్లో గురువుగారు కనిపించారు ఎక్కారంటారా అంటట. అప్పుడు కొంచెం గుర్తొస్తుంది అది కూడా శివమాయ. ఎంత విచిత్రం ఇది. ఆ శివమాయలో పడి ఈ శరీరం నువ్వు అనుకున్నావురా, శరీరం మార్పుకి గురవుతుంది, నీ శరీరానికి అసలు అర్థం ఏమిటో తెలుసా, శీర్యతే ఇది శరీరం, నశించిపోతుంది, శిథిలమైపోతుంది అని అర్థం. ఇప్పుడు నువ్వు పొందిన స్థితి వార్ధక్యం, ఇదివరకు యవ్వనంలో ఉన్నావు, అప్పుడు దూకావు, ఇప్పుడు ఆ యవ్వనం ఉందనుకుని పిచ్చేళ్ళ దూకావు దూకావు కానీ మనస్సుకి యవ్వనం ఉంది కానీ శరీరానికి యవ్వనం లేదు, అందుకే కాలు విరిగింది, ఇంకా క్రమంగా నశించిపోతుంది, ఇక ఇక్కడి నుంచి జాగ్రత్త పడాలి అన్నాడు. అనగానే అప్పుడు వాడు నా కర్తవ్యం ఏమిటి అన్నాడు. అప్పుడు ఈ కథలో ఉన్న అంతరార్థం మీరు తెలుసుకోవాలి. వాడి పేరు పురంజనుడు అంటే అర్థమైంది కదా, పురము అంటే శరీరం, శరీరమే నేననే భ్రమ కలిగిన వాడు పురంజనుడు. అదనవాడు పురములో ఉండడం అంటే. రెండవది నవద్వారాలు అంటే ఏమిటి, ముక్కులు, కళ్ళు, చెవులు, నోరు, మలమూత్ర స్థానాలు. ఎన్నయ్యాయి మొత్తం? రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు, ఆరు, నోరు ఏడు, మలద్వారం మూత్రస్థానం రెండు, తొమ్మిది. ఈ తొమ్మిది ద్వారములతో కూడిన మన శరీరమే ఆ పురంజనుడు. ఇందులో ఉన్న ఆ పురంజనుడు యొక్క ఆత్మే మనం. ఈ తొమ్మిది ద్వారాలు ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? వీడు కోట, ఇదే వీడి శరీరం అనే కోట, శిథిలమైపోయింది దరిద్రపు కోట. ఇందులో ఏ ద్వారం గుండా అయినా వెళ్ళిపోతాం మనం, కానీ ద్వారం గుండా వెళ్లకుండా అద్వారం గుండా వెళ్ళాలి మనం. అనగా, నాయన నువ్వు ఎప్పుడు ఈ శరీరం నేననుకుని ఇందులో కూర్చుంటే నువ్వు చేసే పాపాల వల్ల ఏదో ఒక ద్వారం గుండా నీ ప్రాణం పోతోందిరా. అందులో ప్రాణం పోయే స్థానాలు అధస్థానాలు అయితే మరీ ప్రమాదం. మలద్వారం గుండా ప్రాణం పోతే వాడు నరకానికి పోయినట్టే, పరమ నీచ జన్మ వాడిది. మనం చాలా చోట్ల చెప్పుకుంటున్నాం కదా, ఏమని ఇప్పుడేనండి పాపం మల విసర్జనకని శౌచాలయానికి వెళ్ళాడండి, అందులోకి వెళ్ళి చచ్చిపోయాడండి అంటే వాడు అలా వెడుతూ చచ్చిపోయాడనమాట. వాడి ప్రాణవాయువు అపానవాయువు గుండా వెళ్ళిపోయింది. కొందరు మూత్ర విసర్జనకి వెళ్ళి ప్రాణం విడిచిపెడతారు, అంటే వీడికి కూడా అలా వెళ్ళిపోయింది ప్రాణం. ఈ రెండు అధస్థానాలు, నీచస్థానాలు ప్రాణం పోవడానికి. ఇక ఇవి కాకుండా కొందరికి నోట్లోంచి పోతుంది, అందుకే వాడు గుర్రని బాగా గురగబెట్టేసి నోరలా ఆవుల నుంచి బెత్తల్లో ఒకసారి చూడండి, ఒకసారి ఫోటోలు తీయండి అందరినీ, ఎంతమంది నోళ్ళు బయటకు వస్తాయో. ఆ నోరు తెరిచి ఉండగా ప్రాణం పోతున్నట్టు ఎప్పుడోకప్పుడు. ఇది మధ్యమ స్థానం, నోరు, ముక్కులు, కళ్ళు ఇవి మధ్యమ స్థానాలు అంటారు. ఈ చెవులు కూడా వీటిల్లో ఏదో ఒక ద్వారం కొండ అలా కళ్ళు తెరుచుకుని భయంతో ప్రాణం విడిచిపెట్టేస్తారు. అలా నోరు తెరిచి కొందరు, చెవుల్లోంచి కొందరు ప్రాణం విడిచిపెట్టేస్తారు. ముక్కులోంచి ప్రాణం పోగానే రక్తం వస్తుంది, అందుకే ముక్కుల్లో గుడ్డలు పెడతారు లేక దూది పెడతారు. ఇవన్నీ రహస్యాలు, ఇవి భయపడమని చెప్పడం కాదు మీకు, ఇవి తెలుసుకుంటే అసలు మృత్యు భయం ఉండదు. అందుకని మృత్యుంజయులు అవ్వడానికి ఇదంతా ఒక గొప్ప సాధన అన్నమాట. ఈ ద్వారములన్నీ కాకుండా అద్వారము గుండా శరీరం విడిచిపెడితే మోక్షం పొందుతాడు. అనగా ఇక్కడుంది ద్వారం కానిది సహస్రార కమలం, ఇది మూసుకుపోయి ఉంటుంది ఇక్కడ మెదడు దగ్గర. ఇది యోగాభ్యాసంతో పగలగొట్టుకుని ఇందులోంచి ప్రాణం విడిచిపెడతారు యోగులు. అందుకే యోగులకి ఇది పగిలిపోతుంది, మూర్ధం భేదించుకుని ఇందులో నుంచి ప్రాణం విడిచిపెట్టిన వాడు ఈ జన్మలోనే విముక్తి పొందాడు. అలాంటి అరుదైన యోగుల్ని నేను చూశాను. ఇది పగిలిపోతుంది ఇక్కడ, పగలకపోతే అపరబ్రహ్మలు శ్మశానంలో కొబ్బరికాయతో తల మీద కొట్టిస్తారు అనవసరంగా కపాల మోక్షం అని. కొబ్బరికాయతో కొట్టిస్తే పుర్రి పొగులుతుంది కానీ అది కపాల మోక్షం కాదు, తప్పది అసలు ఆ విధానమే. తనంత తాను సాధకుడు పగలగొట్టుకోవాలి. నువ్వు బలాత్కారంగా కర్ర పెట్టి పగలగొట్టి వాడి కపాల మోక్షం ఇచ్చి వీడిలా పోయింది ప్రాణం అంటే ఎలాగా, అది హత్య అవుతుంది తప్ప. ఈ శరీరమే పురంజనుడు, వీడికి జ్ఞానోదయం అవ్వడమే జీవితానికి పరమార్థం. ఆ జ్ఞానోదయం ఇచ్చే గురువే నారదుడు. అంటే అంతరార్థం ఏం చెప్పారంటే శివపురాణంలో, నాయన మీరందరూ పురంజనులే, మీరు గురువును ఆశ్రయించి మోక్షం పొందడానికి మార్గం వెతుక్కోనంత వరకు పురంజనులు. ఒక్కసారి ఆశ్రయించారంటే నారదుని ద్వారా జ్ఞానోపదేశం పొంది పూర్వం పురంజనుడు ధరించినట్టుగా ధరిస్తారు సుమా అని శివపురాణం చెబుతోంది. అప్పుడు ఆ పురంజనుడు నారదుడిని ఆశ్రయించాక నారదుడు ఆయనకి శరీర రహస్యం చెప్పి నువ్వు ఈశ్వర సాక్షాత్కారం పొందు అన్నాడు. ఈశ్వరుణ్ణి ఎలా చూడడం అండి? అప్పటికింకా భూలోకంలో ఇలా ఇన్ని క్షేత్రాలు లేవుగా చెప్పక, కొత్తగా సృష్టి, జ్యోతిర్లింగాలు లేవు, అసలు ఇంకా లింగరూపమే లేదు, గుళ్ళు లేవు, విగ్రహాలు లేవు, ఏమీ లేవు ఎలాగా? అప్పుడు ప్రారంభకాలంలో జ్ఞానముతో ఆత్మారాధన చేశారు. మనస్సులోనే పరమేశ్వరుణ్ణి లింగరూపంలో ఆరాధన చేసే విధానం ఉండేది. ఆ మానసిక లింగాలు క్రమంగా బయటికి తీసుకొచ్చిన ఘట్టమే ఈ జ్యోతిర్లింగాల మహిమ. ఒకరోజున ఈ పురంజనుడనేవాడు నారదుని దగ్గరకు వచ్చాడు. నారద, రోజు కొంత కొంత చొప్పున నాకు పరమేశ్వరుడి మాయ గురించి చెబుతున్నావు, నాకు చాలా సంతోషం. ఈశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూసి ఆయన్ని సేవించి తరించాలి అని నాకు కోరికగా ఉంది అన్నాడు. అప్పుడు నారదుడు నందీశ్వరుణ్ణి ప్రార్థించాడు. నందీశ్వరుడు ప్రత్యక్షమై ఈ పురంజనుడికి నారదునికి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. సృష్టి ఆరంభకాలంలో నందీశ్వరుడి చేత ఉపదేశింపబడిన మహామంత్రం ఓం నమశివాయ. మీ చేత 5 సార్లు అనిపిస్తాను భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్రంలో మీరని ఉపదేశం పొంది వీలున్నప్పుడలా చేసుకోండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఈ ఉపదేశం అయ్యాక అప్పుడు నందీశ్వరుణ్ణి ఈ పురంజనుడు నారదుడు కూడా, మహాత్మా ఈ మంత్రం యొక్క విశేషం, ఇందులో ఉన్న నిగూఢార్థాలు వీటిని వివరించు, ఈశ్వరుణ్ణి చూసే మార్గం చెప్పు అన్నారు. నారదుడు తన కోసం అడగల. నారదుడు ఎలాగో కైలాసానికి వెళ్ళి స్వామిని చూడలేడా? ఆయన చూస్తాడు పురంజనుడి కోసం, అంటే మన కోసం అడిగాడు మానవులు చూడడానికి. అప్పుడు నందీశ్వరుడు, నాయనలారా, ఒకప్పుడు ఈ జగత్తంతా జలప్రలయం అనే విషయం మీకు తెలుసున్నదే కదా. ఆ జలప్రలయ కాలంలో ఉండడానికి చోటు లేకపోయింది శివుడికి. చోటు లేక వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. భూమి లేదు, అంతటా వ్యాపించే పరమేశ్వరుడు ఒక లోకం కోసం వెతకడం ఏమిటి అంటే మనల్ని అనుగ్రహించడానికి. అప్పుడు ఆయన తన కంటి చూపుతోటి ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించాడు. ఆయన 3వ కన్ను తెరుచుకున్నది, అందులో నుంచి అగ్నిజ్వాల బయటకు వచ్చింది. ఆ అగ్నిజ్వాలతో ఒక అద్భుతమైన పట్టణం పుట్టింది. ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది కనుక దాన్ని కాశీ అన్నారు. అదనమాట మొట్టమొదట కాశీ పుట్టింది. కాశీ అంటే అర్థం ఏమిటో తెలిసిన, కాశ్రుదీప్తౌ అంటే ఎప్పుడూ ప్రకాశించినది. ఆ ధాతువుకి కాశ్రు అంటే దీప్తౌ, ప్రకాశమునందు అని. ఇవాళ ఉండి రేపు ఆరిపోయే పట్టణం కాదది. ఈ లౌకికమైన విద్యుత్ దీపాలు ఉన్నాయి, కరెంటు ఉంటే వెలుగుతాయి లేకపోతే వెలగవు. కరెంటు ఉన్నా బల్బు మాడిపోతే టప్మని అది వెలిగి కాస్త మాడిపోతుంది, మనకు కనపడదు. కానీ ఏ విద్యుత్తుతో సంబంధం లేకుండా తనంత తాను సర్వకాల సర్వావస్థలలో ధగధగా వెలుగుతూ నాశనము లేకుండా ఉండే ఒక అత్యద్భుత దివ్య పట్టణం గనక దానిని కాశీ అన్నారు. ఆ కాశీని 3వ కంటిలో ఉన్న అగ్ని ద్వారా సృష్టించాడు, జ్ఞానాగ్నితోటి. అలా ఈశ్వరుడి చేత కాశీ అనే ఒక పట్టణం సృష్టించబడింది. ఆ పట్టణంలో మకాం పెట్టాడు. కాబట్టి చరిత్రలో మొట్టమొదటగా జ్యోతిర్లింగం సృష్టింపబడిన స్థలం ఏదంటే, జ్యోతిర్లింగ స్థాపనకి ఆవిర్భవించిన స్థలం ఏదన్నా ఉందంటే అది కాశీ. అయితే మనకు అనుమానం రావచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాశీ అని చెప్పకుండా సౌరాష్ట్రం ఎందుకని. స్థలం పుట్టింది కానీ జ్యోతిర్లింగ రూపంలో స్వామి వెలిసింది సౌరాష్ట్రంలో, అది రహస్యం. అక్కడ స్థలం వేరు, పుట్టడం వేరు. ఒక వ్యక్తి ఫస్ట్ జీవితంలో కష్టపడి 200 గజాలు కొన్నాడు. కానీ అక్కడ కాకుండా ఇంకో చోట ఇల్లు కట్టాడు వేరే చోట. అయినా వాడు ఏమంటాడు, ఏమండి నేను కొన్నది ఫలానా చోట ఖైరతాబాద్ సర్కిల్లోనే కొన్నానండి, కాకపోతే ఇల్లు మాత్రం ఏలూరులో కట్టానండి అంటాడు. అది ఆయన ఉన్నారనుకోండి, మంధనిలోనే మా ఫస్ట్ స్థలం అండి, కానీ కట్టడం మాత్రం ఇల్లు ఏలూరులో కట్టేవాడిని అండల్లా. కాబట్టి స్థలం ఎక్కడున్నా ఇల్లు ఇక్కడ కట్టారు. అలాగే ఈశ్వరుడికి నిజమైన నివాస స్థానం మొట్టమొదటిది కాశీ, అక్కడ సృష్టించుకుని ఉన్నాడు. కానీ జ్యోతిర్లింగములలో మొదటి జ్యోతిర్లింగం సోమనాథలింగం. ఇప్పుడు ఈశ్వరుడు అలాగా ఒక అత్యద్భుత స్థలాన్ని సృష్టించాక కాశీని, క్రమంగా భూమి పెరిగాక ఆ కాశీని భూమి మీద స్థాపించాడు. ఆ స్థాపించిన స్థలమే గంగానది తీరం. అంటే ఇదివరకు కాశీ ఆకాశంలో వేళ్లాడుతూ ఉండేది. ప్రళయం పూర్తయి భూమి రాగానే భూమి మీద దాన్ని మళ్ళీ నిక్షిప్తం చేశాడు అన్నమాట. పట్టుకొచ్చి రైలు పెట్టి తయారయ్యాక పట్టా మీద ఎక్కించినట్లుగా. ఇక ఆ తర్వాత భక్తుల కోసం ముందుగా అర్చారూపం, కాళ్ళు ముక్కు చెవులు చేతులు మొదలైన వాటితో కూడిన ఒక అందమైన రూపాన్ని చూపించాడు. కాబట్టి శివుడికి మొదటిది ఏమిటనమాట, రూప పూజ. ఇప్పుడు అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇలాంటి విగ్రహ రూపంలోనే పూజించేవారు, అప్పటికి లింగం లేదు.